యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్మలు పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమస్వరూపం దేవా, దయగల రక్షక, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. మీరు సింహాసనాసీనుడై ఉన్నారు, మీరు గొప్ప చక్రవర్తి అయి ఉన్నారు, సర్వలోకానికి పాలకుడై ఉన్నారు. మీ సింహాసన ఎదుట సాగిలిపడి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఈ దినానికి అధిపతి అయి ఉన్నందుకు మీకు వందనాలు. 15వ తేదీన మీరు మాకు అనుగ్రహించారు. మీరు మాకు ఇచ్చిన గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. ఇలా కలిసి ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు ప్రభు మమ్మల్ని స్థుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ప్రభా, మీ గుణలక్షణాలను అర్థం చేసుకోవడానికి ప్రభా మా జ్ఞానం చాలదు. అయినా మీరు మహాకృప చూపించి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ప్రభా నీ మంచితనం అంతటినీ, నీ గొప్పతనం అంతటినీ అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్ర. మరొకసారి మీ వాక్యం వద్దకు వచ్చాం. నాతో మాతో మీరు మాట్లాడండి. రాత్రికాల సమయంలో మీరు కట్టిన మంగళగిరి గర్ల్ సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. ఉదయకాలం మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న సికింద్రాబాద్ సహవాసాన్ని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ సహవాసాన్ని బలపరచండి. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావలసిన వారి మీద మీరు కనికరపడండి. సమయం నాకు మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. వచ్చిన వారు మోసగించబడకుండా ప్రార్థనా పూర్వకంగా నీ సన్నిధిలో కనిపెట్టి మేలు పొందినట్లుగా మీరు కనికరం చూపించండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి ఉదయకాలపు బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనం దేవుని గుణలక్షణాలను అధ్యయనం చేస్తా ఉన్నాం. అందులో 23 విషయాలు ఇప్పటి వరకు ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుని గురించి అర్థం చేసుకోవడానికి ఇప్పటి వరకు 23 గాడ్స్ నేచర్లో, గాడ్స్ నేమ్స్ అది సపరేట్ గా కొంచెం సిమిలర్ గా ఉన్నప్పటికీ పేర్లు, ఆ పేర్లు ఆయన ఎట్లాగా వివరిస్తున్నాయో ధ్యానం చేస్తూ వచ్చాం. నేచర్ లో భాగంగా ఆయన సుగుణాలు, ఆయన స్వరూప స్వభావాలు ధ్యానం చేస్తున్నాం. లాస్ట్ వీక్ మనం గాడ్ ఈజ్ ట్రూత్, దేవుడు సత్యవంతుడు అన్న అంశాన్ని స్టడీ చేశాం. గాడ్ కెనాట్ లై, ఆయన అబద్ధం ఆడటం ఆయన వల్ల కాదు, ఆయన అబద్ధం ఆడలేడు. బైబిల్ ప్రత్యక్ష, బైబిల్ వెలుగులో దేవుడు ముగ్గురుగా ప్రత్యక్షమయ్యారు కాబట్టి తండ్రి కొరకు ఆయన సత్యస్వరూపి అని చూడగలిగాం. యేసుక్రీస్తు ప్రభు నేనే సత్యము అని బయలుపరుచుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు సత్య స్వరూపేణ ఆత్మగా ఆయన గురించి రాయబడింది. దేవుని వాక్యం, నీ వాక్యమే సత్యము అని రాయబడింది. విరోధి, శత్రువు, అపవాది, అబద్ధానికి జనకుడు, వాడి స్వభావం అబద్ధం. వాడు సత్యవంతుడు కాడు అన్న విషయాలు కూడా అర్థం చేసుకుంటూ వచ్చాం. దేవుని బిడ్డలుగా మనం అబద్ధాల్లో కాకుండా సత్యవంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి మనం వెలుగు సంబంధులుగా సత్య సంబంధులుగా ఉండాలని మనం స్టడీ చేస్తూ వచ్చాం. ప్రాముఖ్యంగా భారతదేశం సత్యమేవ జయతే అని నమ్ముతుంది, సత్యాన్ని నమ్ముతుంది, సత్యమేంటో అర్థం కావట్లేదు. సత్యం మన దగ్గర ఉంది, మనం సత్యాన్ని జీవితంలో చూపిస్తే తప్పకుండా ఇది కదా సత్యం అని అర్థం చేసుకుంటారని కూడా స్టడీ చేశాం. దాని కొనసాగింపుగా ఈరోజు మనం స్టడీ చేస్తున్న అంశం గాడ్స్ ప్రెజెన్స్. గాడ్స్ ప్రెజెన్స్ అనే అంశాన్ని స్టడీ చేస్తున్నాం. దేవుడు ఎక్కడుంటాడు, ఎవరితో ఉంటాడు, ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడు, ఆయనకి ఎక్కడుండడం ఇష్టం, ఆయన మనసు ఎక్కడుంది అన్నది మనం ఈరోజు కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని నేచర్లో ఒకటి, గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్. ఆయన సర్వవ్యాపి అని మనం స్టడీ చేసాం ఆయన పేరు ధ్యానం చేస్తున్నప్పుడు. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్, సర్వాంతర్యామి అనకూడదు. సర్వాంతర్యామి అంటే అందులోనూ అన్నిట్లోనూ ఉన్నాడు, అన్నిట్లోనూ ఉండగలడు, ఉండడు. ఆయనకి ఎక్కడుండాలన్నది ఆయన ఇష్టం, ఆయన మనసు. ఆయనకి ఎక్కడ సంతోషం అనిపిస్తే అక్కడ ఉంటాడు. అన్నింటిలోనూ ఆయన ఎట్లా ఉంటాడు, చెట్లోను పొట్టులోను పాములోను పురుగులోను ఉండడు. ఆయనకు ఉండాలి అనుకుంటే ఎందులో కన్నా రాగలడు, కానీ ఆయన ఎందులోకి వస్తాడు, ఎక్కడుంటాడు, ఆయన మనసు దేన్ని ఇష్టపడుతుంది, ఎవరిని ఇష్టపడుతుంది అన్నది ఈ అంశంలో దేవుడి మనసు, దేవుని అభిరుచులు, దేవుని ఇష్టాయిష్టాలు, ఆయన ఎక్కడుండడానికి ఇష్టపడతాడు అన్న అంశం ద్వారా మనం అర్థం చేసుకోవడానికి కొంతవరకు మనం ప్రయత్నం చేయొచ్చు. అందులో మనం చదివిన ఈ వాక్య భాగం ఏమంటుందంటే, ఆయన సింహాసనాసీనుడు. ఆయన సింహాసనాసీనుడు, అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచాను. దేవుడు సర్వాంతర్యామి అన్నప్పుడు మనం ఆయన్ని పొజిషన్ తగ్గించలేం, ఆయన మన పొజిషన్ తగ్గించలేం. ఆయన సర్వెంట్లా ఉండడు, ఆయన చక్రవర్తి. ఆయన చక్రవర్తి, ఆయన నేల మీద కూర్చుంటాడు అనుకోకూడదు. ఆయన సింహాసనాసీనుడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర తగ్గించుకున్నాడు, ఆయన దేవుడితో సమానంగా ఉన్నవాడు. లోక కళ్యాణం కొరకు, మన విమోచన కొరకు, మన రక్షణ కొరకు తగ్గించుకున్నాడు, నేల మట్టుకు తగ్గించుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అక్కడ నిజంగా ఆయన స్వభావానికి జనరల్ గా ఆయన ఉండేది సింహాసనమే, సింహాసనమే. శిలువ మీద ఉండడం, శిలువ మీద ఉండడం. శిలువ ఎక్కడానికి కారణం మనం అయ్యాం, అది సువార్తలో కీలకమైన విషయం. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడుంటాడు అని మనం చూసినప్పుడు, ఆయన సర్వోన్నతుడు, అట్రమోస్ట్ పార్ట్ మీద ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడు, ఆయన సింహాసనాసీనుడు అంతా గంభీరంగా కనబడుతున్నాడు. అందుకే 6వ అధ్యాయము కాంటెక్స్ట్ ఏంటంటే, మొదటి వచనం, రాజైన ఉజ్జియా మృతునుందిన సంవత్సరమున యెషయాకు దర్శనం వచ్చింది. ఇశ్రాయేలు యూదా రాజు ఉజ్జియా చనిపోయాడు. రాజు చనిపోతే జనరల్ గా ప్రజల పరిస్థితి ఏంటంటే గుండెలు బాదుకోవడమే. మాకు మంచి రాజు చనిపోయాడు, మాకు రాజు లేడు, మాకు మరలా ఉజ్జియా లాంటి రాజు, దావీదు లాంటి రాజు, సొలొమోను లాంటి రాజు. బైబిల్ గ్రంథం దేవుణ్ణి రాజుగా పరిచయం చేస్తుంది, రాజుగా పరిచయం చేస్తుంది. సువార్త రాజ్య సువార్తగా మనం చూస్తున్నాం. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, సింహాసనాసీనుడైన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. యువతికాలం ఆయన పాదాల దగ్గరకు వచ్చిన మనకి ఏమర్థం అవ్వాలంటే, నా రాజుని నేను కలుసుకోవడానికి వచ్చాను. పాటలు పాడుతున్నప్పుడు కూడా పాటలకి నేను వ్యతిరేకం కాదు, పాటల దగ్గర కొంచెం రాత్రి ఒక మిషనరీ గారితో మాట్లాడుతూ ఉంటే ఆయన చాలా చక్కటి అనాలిసిస్ చెప్తా ఉన్నాడు, చాలా చక్కటి అనాలిసిస్ చెప్తా ఉన్నాడు. చాతాను మంచి క్వైర్ లీడర్ కాబట్టి మనుషుల్ని తన వైపుకు తిప్పుకోవడానికి మాటల కంటే ఎక్కువగా మ్యూజిక్ ని తీసుకొచ్చాడు. ఎందుకు ఊగుతున్నారో తెలియదు, ఎందుకు తన్మయం చెందుతున్నారో తెలియదు, పాటలు రాసేవారు కూడా ఎందుకు రాస్తున్నారో తెలియదు, ఎందుకు పాడుతున్నారో తెలియదు. వాళ్ళనే వారు కనపరుచుకుంటున్నారా, రాజుని ఏమన్నా కొనియాడుతున్నారా అన్నది తెలియదు. చాలాసార్లు ఎట్లా ఉంటదంటే, దేవుడు సింహాసనాసీనుడు, ఆయన ప్రభు, ఆయన్ని నేను సంతోష పెట్టాలి అన్న వైఖరి కంటే కూడా నేను సింహాసనాసీనుణ్ణి, ఆయన నాకు సర్వెంటు, నాకు చాలా పనులున్నాయి, నా పనులు ఆయన చేస్తున్నాడు, నేను దానికి కనీసం ఆయనకి ఏదో మాట మామూలుగా బాగా చేసినప్పుడు పెద్దోళ్ళు పిల్లల్ని పట్టుకొని అబ్బాయి బాగా చేసావు, వెరీ గుడ్ అని అంటారు కదా. అలాగే దేవుడు బాగా చేశాడు, నా పని చేశాడు, నా ఒంటి పని చేశాడు, నా ఇంటి పని చేశాడు, బాగా చేసావు, వెరీ గుడ్ అనేదో దేవుడిని పొగిడి ఆయన్ని అప్రిషియేట్ చేస్తున్నట్టుగా తప్ప ఆరాధిస్తున్నట్టుగా మన పాటలు, మన విధానం కనబడదు. ఉదయకాలం పాడిన పాట చాలా చక్కగా ఉంది, ఆరాధన కీర్తన, వాక్యానుసారమైన కీర్తన. ఎందుకో మిస్ అయిపోయాం, యూట్యూబ్ ను ఫాలో అవుతున్నాం, బైబిల్ ఫాలో కావట్ల, బైబిల్ ఫాలో కావట్ల. టెక్నాలజీ అంతా కూడా సాతాను బలమైన ట్రాప్, సాతాను బలమైన ట్రాప్. ఆ బలమైన ట్రాప్ ఎట్లాగాడిస్తే అలాగాడే పరిస్థితుల్లోకి వెళ్తున్నాం. మనం కొంచెం అనదిన భక్తిలోకి వచ్చి రోజు దేవుని వాక్యాన్ని విరివిగా ధ్యానం చేయడం ద్వారా కొంతైనా మనకు మోసాలు అర్థమవుతున్నాయి. సరే, నేను ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ఆయన ఎక్కడుంటాడు? సింహాసనం మీద ఉంటాడు. ఆయన సింహాసనం మీద ఉంటాడు, మనం ఎక్కడ ఉండాలి? సింహాసనం మీద ఉండకూడదు, ఆయన పాదాల దగ్గర ఉండాలి. ఆయన మనల్ని కుమారుడు అన్నాడు, కుమార్తె అన్నాడు, నెత్తి మీద పెట్టుకుంటానన్నాడు. ఆయన చాలా గొప్పగా మాట్లాడాడు, ఎంత గొప్పగా మాట్లాడినా మన స్థానం మాత్రం ఆయన పాదాల దగ్గర ఉంచుకోవటం ఇప్పుడు ఆత్మీయ జీవితానికి బాగుంటుంది, ఇప్పుడు ఆత్మీయ జీవితానికి బాగుంటుంది. కాబట్టి ప్రారంభం నుంచి మాకు రాజు కావాలి అని మాట్లాడిన సమయాలు సందర్భంలో నుంచి కూడా, నా పరిపాలన మీకు వద్దా, నేను మీ మీద పాలన చేయడం మీకు వద్దా, మనుషుల పాలన మీకు కావాలా, పోటీ మీ కర్మ అని చెప్పి వదిలేశాడు. మళ్ళా కనికరపడి, ఇదిగో మీ రాజు, మెస్సీయ, అభిషక్తుడు, సింహాసనాసీనుడిగా యేసుక్రీస్తు ప్రభుని మళ్ళా ఆ కొత్త నిబంధన గ్రంథం పరిచయం చేస్తా ఉంది. అక్కడ ప్రియులరా, దేవుడు ఉండే స్థానం, దేవుడు ఉండాలనుకుంటున్న స్థలం, దేవుడు కోరుకుంటున్న స్థానం సింహాసనం. సింహాసనం, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడిగా కనబడతా ఉన్నాడు. అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుణ్ణి ఎట్లా స్తుతించాలి, ఎట్లా ఆరాధించాలి, ఎలా ఘనపరచాలి అన్నది మనకు అర్థం అవ్వాలంటే కొంచెం ఆ దేవదూతలను చూడాలి. ఈ దేవదూతల పరిస్థితి ఎట్లా ఉంది, దేవదూతల పరిస్థితి ఎట్లా ఉంది? రెండో వచనం, ఐజయా 6 చాప్టర్, యెషయా 6 అధ్యాయం 2 వచనం, ఆయనకు పైగా సెరాపులు, మహాదూతలు నిలిచి ఉండిరి, కూర్చోలేదు, నిలబడ్డారట. దేవదూతలు ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, 2 తన కాళ్ళను కప్పుకొనుచు, 2 ఎగురుచుండెను. ముఖాలు ఆయన ముందు తలదించుకున్నారు అని మనం అంటాము. దానికంటే గంభీరమైన ఎక్స్ప్రెషన్, ముఖం కనిపించకుండా రెండు రెక్కలతో ముఖాలు కప్పుకున్నారు. చాలా సార్లు ఎవరైనా పెద్దోళ్ళు వస్తే జనరల్ గా లుంగి కట్టుకుంటే లుంగి విప్పేస్తారు, ఎందుకు కాళ్ళు కనిపించకూడదు, కవరం కాదు, కాళ్ళు వరకు కూడా కవర్ చేసుకుని నిలబడాలి. అట్లాంటి ఎక్స్ప్రెషనే, కాళ్ళను కూడా రెక్కలతో కప్పుకుంటున్నారు, ముఖాలు కప్పుకున్నారు, కాళ్ళను కప్పుకున్నారు, ఎగురుతున్నారు. మూడవచనం గంభీరమైన స్వరంతో ఆయన స్తుతిస్తున్నారు. గాడ్ సెంట్రిక్ వర్షిప్. ఇక్కడ నేను నా అన్నది లేదు, ఇక దేవుడు వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు. సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. వాళ్ళ ఆరాధనలో ఆయనే కేంద్రం, కాబట్టి పిల్లరా అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు సింహాసనం మీద ఉంటాడు. రెండు, దేవుడు దేవదూతలతో ఉంటాడు. దేవదూతల్లో మరి సాతాను కూడా దేవదూతేగా, దేవదూతల్లో ఆ పడిపోయిన దూతలు కూడా దేవదూతలేగా, వాళ్ళతో ఉంటాడా? వాళ్ళతో ఉండడం. ఎందుకు వాళ్ళతో ఉండడు? వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటంటే వీరు దేవుడికి సంపూర్ణ విధేయత చూపిస్తున్నవారు. సాతాను పడిపోయిన కెరూబు దేవుడి మీద తిరుగుబాటు చేసినవాడు. తిరుగుబాటు అన్న మాట దగ్గర ఎందుకు తిరుగుబాటు చేశాడు? సింహాసనం కోరుకున్నాడు. యెషయా గ్రంథం పద్నాలుగవ అధ్యాయము 13, నేను ఆకాశమును ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసన హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవు కదా, నువ్వు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఏం కావాలనుకున్నాడు? దేవుని పొజిషన్ కావాలి, దేవుని సింహాసనం కావాలి, దేవుని స్థానం కావాలి, దేవునితో సమానుడు కావాలి. ఆత్మీయ జీవితంలో సింహాసనం చాలా ప్రాముఖ్యమైంది. నా జీవితం నా ఇష్టం అన్నమాట ఒకవేళ మన నోట వస్తుందంటే అర్థం ఏంటంటే నువ్వు రాణి స్థానం కోరుకున్నావు. నా ఇష్టం అంటున్నావు. కానీ సింహాసనం మీద ఆయన ఉండాలి. నా ఇష్టం అన్నప్పుడు బైబిల్ అంటుంది, నా ఇష్టం అని చెప్పి బడాయి కబుర్లు చెప్తున్నావు కదా, నువ్వు ఏం చేయగలవు? ఒక్క వెంట్రుకనైనా తెల్లగా గాని నల్లగా గాని చేయగలవా? కనీసం ఒక్క వెంట్రుకు మీదైనా నీకేమైనా అథారిటీ ఉందా? లేదు. మరి నా అని ఎట్లా అంటావు? నా అనగానే నాలుగు కొయ్యాలి. సాతాను నా అన్న మాట మాట్లాడేసరికి తోసేశాడు అక్కడి నుంచి. చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నా భార్య ఎంత ఇచ్చుకున్నావు, నా కొడుకు ఎంత ఇచ్చుకున్నావు, నా ఇష్టం నా ప్రాణం ఎంత ఇచ్చుకున్నావు, ఏం వల్ల సొమ్మొకటిది సోకొకటిది అంటావు. అంతా అయింది, అంతా నువ్వు ఇచ్చావు, అంతా నీధాను. అది మన వైఖరి. దేవదూతలకి అస్పృహ ఉంది. మేము సేవకులు, మేము పరిచారకులు, ఆయన చేసుకున్నాడు, ఆయన కోసం చేసుకున్నాడు. అది బాగుంటుంది. దేవుడు ఎప్పుడూ కూడా వాళ్ళకి మహాదూతలుగా ఉంచాడు, వాళ్ళని శరాపులుగా కిరూపులుగా అధికారం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, సౌందర్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఆయన కోరుకుంటుంది మాత్రం సింహాసనం నాది, సింహాసనం మీద కన్ను వేయకూడదు. కాబట్టి దేవుడు సింహాసనం మీద ఉంటాడు. ఇంకొక గంభీరమైన మాట ఏంటంటే, కీర్తన గ్రంథం 11వ కీర్తన 4వ వచనాన్ని చదివితే, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సింహాసనం ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. ఏం చేస్తాడు సింహాసనం మీద ఉండి? రూల్ ఓవర్ చేస్తాడు. ఏం చేస్తాడు ఆయన? సింహాసనాశ్రుని ప్రభు ఏం చేస్తాడంటే పాలన చేస్తాడు. కాబట్టి ఆకాశమందు ఆయన ఉన్నాడు. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 9వ వచనం నుంచి పరలోక ప్రార్థనని మాట చదువుతాం. పరలోకమందు నీ చిత్తం నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. పరలోకంలో నీ రాజ్యం స్థాపించబడ్డట్టుగా భూమి మీద నీ రాజ్యము వచ్చునుగాక. పరలోకానికి భూలోకానికి తేడా అదే. దేవుడు ఎందుకు పరలోకంలో ఉన్నాడు? దేవుడు ఎందుకు భూమి మీద ఉండడు? పరలోకం ఎందుకు నచ్చింది ఆయనకి, భూలోకం ఎందుకు నచ్చలేదంటే రీజన్ ఒకటే. భూమి మీద దేవుడికి గౌరవం లేనప్పుడు ఉండడు. ఏదేం తోటలో ఆయనకు విలువ లేనప్పుడు లేడు. బయటికి నెట్టేశాడు ఆయన. ఏదేం తోటను కూడా తీసేశాడు ఆయన. కాబట్టి సింహాసనం చాలా ప్రాముఖ్యమైంది. అది ఆయన స్థలం. అక్కడ దేవదూతలందరూ ఆయనకి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. సింహాసనాశీనుడు. భూమి మీద మనుషులు ఉన్నారు. మనుషులను చూస్తూ ఉన్నాడు. సింహాసనం నుండి ఆయన చూస్తున్నాడు. చూస్తుంటే ఎట్లా కనబడుతున్నారట? ఐదవ వచనం, యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కారాశక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదరు. భూమి మీద ఎందుకు విపత్తులు వస్తున్నాయి? ఎందుకు పరిస్థితులు చేదాడిపోతున్నాయి? ఎందుకు మనం అనుకున్నట్టుగా అంతా ఉండలేదంటే దేవుడికి నచ్చట్లా, దేవుని చిత్తం జరగట్లా, దేవుడు రూలింగ్ ఒప్పుకోవట్లా, మనం ఎరుగుదాం. దేవుడి సింహాసనం ఆకాశం మీద ఉంది. మరి భూలోక సింహాసనం ఎవరికిచ్చారు? భూలోక సింహాసనం ఎవరు కైవసం చేసుకున్నారు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం, సాతాను సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురమున్నావని నేను ఎరుగుదును. పెర్గమ సంఘంతో మాట్లాడుతున్న మాట. భూమి మీద ఉన్న సంఘం. భూమి మీద ఎవరి సింహాసనం? సాతాను సింహాసనం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నువ్వు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్య చంపబడిన దినాల్లో. సాతాను సింహాసనం ఉన్న భూమి మీద దేవుడు గుర్చి మాట్లాడితే వాడికి ఎట్లాగా ఒప్పుకుంటాడు, ఓర్చుకుంటాడు, తిరగబడతాడు? సాధ్యమైతే చంపేస్తాడు. హతశాస్త్ర జీవితాలు అవే చెప్తే వాళ్ళేమో మేము నీకు మొక్కం. ఒకడే రాజు, ఆయన ప్రభు, ఆయన అత్యున్నతుడు, ఆయనే ఆరాధనకు అర్హుడు. నువ్వు మోసగాడివి అని మాట్లాడితే ఇక వాడు బతికి బట్ట కట్టినవాడు. అందుకే పర్సిక్యూషన్, అందుకే హింసలు, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి పెద్ద పోరాటం. వాడికి సింహాసనం కావాలి, దేవుడి సింహాసనం కావాలి. దేవుడి సింహాసనం ఎవరికి ఇచ్చేవాడు కాదు. నెట్టేశాడు. భూమి మీదకి వచ్చాడు, వాడు మనుషులు మోసం చేశాడు. సింహాసనాన్ని మనుషులు తీసుకొచ్చి వాడికే ఇచ్చి కూర్చో అన్నారు. వాడు బాగా కూర్చొని చాలా మోసం చేస్తున్నాడు. మీరు అపార్థం చేసుకోరని మాట అంటాను. అంటే నేను సినిమాలు చూస్తున్నానని కాదు, కానీ మరి ఏం జరుగుతుందో తెలియని అమాయకులు కాదు కదా ఈ తెలుగు ఫిల్మ్ లో. హాలీవుడ్ లో తెలుగు ఇండస్ట్రీలో మూవీ హిట్ అయిందంటే ఇది రీసెంట్ గా ఏదో వచ్చింది, బాగా సోషల్ మీడియా కనబడతా ఉంది. ఏంట్రా బాబు లోపల సారాంశం అంటే ఒకటే, ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి అవునా, హిట్ అయిందా? ఖచ్చితంగా అవుతుంది. దెయ్యం స్టోరీ హిట్ అవుతుంది, దేవుడి స్టోరీ హిట్ అవుతుంది. బైబిల్ గ్రంథంలో ఆయన పరిశుద్ధుడు, అక్కడ పరిశుద్ధత కనబడదు. ఆయన సత్యవంతుడు, ఆయన సత్యం, అబద్ధం ఆడడు. ఎవరి దేవుడు? భూలోక సింహాసనాన్ని ఆక్రమించినవాడు, భూలోక సింహాసనాన్ని ఆక్రమించినవాడు. అందుకే ఏమంటాము, ఈ రెడ్ శాండ్లర్ స్మగ్లర్ అద్భుతం. ఎంత బాగా సన్మానిస్తారో, బాగా నరిగితే, బాగా చంపితే, బాగా ఇష్టం వచ్చినట్టు తిరిగితే భయంకరమైన డైరెక్టర్లు తయారయ్యారు. మేము మంచి సినిమాలు తీయమండి, మేము దీన్ని ఇట్లాగే వాడుకుంటాం. భయంకరమైన డైరెక్టర్లు, భయంకరమైన, ఎంత భయంకరంగా ఆ మీడియా, సోషల్ మీడియా, ఫిల్మ్ ఇండస్ట్రీ యవన బిడ్డల జీవితాలని, హృదయాల్ని పాడు చేయడానికి బలంగా వాడుకుంటున్నాడు, బలంగా వాడుకుంటున్నాడు. కాబట్టి భూలోక సింహాసనం వాడిది, కాబట్టి భూలోక సింహాసనం వాడిది. సాతాను డెన్లో, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో, సాతాన్ని ఘనపరుస్తున్న ప్రజల్లో దేవుడు ఉండడు, రాలేడు, రాలేడు. రోషం కలిగిన దేవుడే నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు, నాకు తప్ప వేరొకరు నీ హృదయాన్ని ఇవ్వకూడదు, నీ జీవితాన్ని ఇవ్వకూడదు అన్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడుంటాడు అన్న ప్రశ్న దగ్గర ఆయన పరలోక సింహాసనాసీనుడుగా ఉన్నాడు. భూమి మీద మనుషులు ఆయనకి స్థానం ఇవ్వకపోతే ఆయన కోపడుతున్నాడు. ఆయన రౌద్రం, ఆయన ఉగ్రత, ఆయన ఉగ్రత, ఆయన రౌద్రం. దాన్ని మనం ఈ కీర్తన గ్రంథం 11వ అధ్యాయం చదివాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఇట్లాంటి మాట రాయబడింది. కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ఇట్లాంటి మాట రాయబడింది. 2వ అధ్యాయం 3వ వచనం. భూరాజులు యెహోవాకును, ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుతున్నారు. చట్టాలు, ఎలాంటి చట్టాలు అంటే పరలోక రాజుకు వ్యతిరేకమైన చట్టాలు, ఆయన అసహించుకునే చట్టాలు, ఆయన అసహించుకునే విధానం. అనిపిస్తుంది స్టాక్ మార్కెట్కి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? బంగారం రేటు బాగా పెరిగింది, వెండి రేటు బాగా పెరిగింది, ఇన్కమ్ బాగా పెరుగుతుంది, ప్యాకేజ్, శాలరీ. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది సిరి, సాతాను బలంగా వాడుకుంటున్న రూపం సిరి సంపదలు. ఎవడును? ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండలేడు, యజమానే దేవుడు సిరి. కాబట్టి ఫైనాన్స్ అన్నది హృదయాన్ని ఆక్యుపై చేస్తుంది, హృదయ సింహాసనం మీద కూర్చుంటుంది. డబ్బు, 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 దాని చుట్టే లోకమంతా పరిగెడుతుంది. డబ్బు చుట్టే, డబ్బు దెయ్యం అంటే ఎంత కష్టంగా ఉంటుందో ఆ మాట జీర్ణించుకోడు. డబ్బు సాతాను స్వరూపం అంటే ఎంత కష్టంగా ఉంటుంది ఆ మాట. బైబిల్ గ్రంథం ఆ మాటే మాట్లాడుతుంది, బైబిల్ గ్రంథం ఆ మాటే మాట్లాడుతుంది. డబ్బును బలంగా వాడుకుంటున్నాడు, వాడి రూపం అది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనంలో సాతాను క్రియలు, 14వ వచనం, కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర ముఖమునకు ప్రతిమను చేయవన్నని అది భూనివాసులతో చెప్పుచు, మృగం నాకు ఒక రూపాన్ని చేయండి అంటుంది. ఆ మృగము ఎదుట చెయ్యుటకు తనకియ్యబడ్డ సూచన వలన భూనివాసులను మోసపుచ్చుతుంది. 16. ఆ ప్రతిమ కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదనైనను నొసటి ఎందైనను ముద్ర వేయించుకోవాలి. ఖచ్చితంగా ముద్ర ఉండాలి. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయాలు చేయుటకు మరి ఎవనికి అధికారం లేకుడినట్లు అది వారిని బలవంతం చేస్తుంది. క్రయ విక్రయాలు చేయాలంటే అది ఉండాలి, ఆ ప్రతిమ ఉండాలి. అది ఉంటేనే విలువ. పైసా మే పరమాత్మ హే అనేశారు. డబ్బు దేవుడు డబ్బులో ఉన్నాడు అనేశారు. ఆ దేవుడు బైబిల్ దేవుడైతే కాడు. ఆ దేవుడు ఈ సత్య స్వరూపు అయితే కాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ప్రతి పాపానికి ప్రతి నేరానికి కారణం డబ్బు అవుతుంది. ఆ దేవుడు ఏ దేవుడు? బైబిల్ మాట్లాడుతూ ఉన్నా ఆ పడిపోయిన కెరు, పడిపోయిన కెరు. కాబట్టి దేవుడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? సింహాసనం మీద ఉంటాడు. భూలోక సింహాసనం దేవుడికి ఇచ్చారా, సాతానికి ఇచ్చారన్న మాట దగ్గర లూకాసు వార్త 4:8 మాట్లాడుతూ ఉన్నాడు వాడు. ఈ రాజ్యాల మహిమ, వాటి వైభవం నాది, నాకు అప్పగించబడింది. నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాడికి ఇస్తాను, నాకు మొక్కితే ఇస్తాను, నా సింహాసనం ముందు సాగిలి పడితే వాడికి అధికారం ఇస్తాను అన్నాడు వాడు. కాబట్టి దేవుడు సింహాసనం మీద ఉంటాడు. మేబీ దేవుణ్ణి నేను సింహాసనం మీద చూస్తున్నానా లేదా అన్నది ఇక్కడ మనం అప్లై చేసుకోవాల్సిన విషయం. అంటే అర్థమేంటి? ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు బైబిల్ చదవాలి? ఎందుకు ప్రతీది కూడా ఆయనకి ఇష్టమేనా? ఆయన వాక్యం ఇలాగే చెప్తుందా? ఆయనకు నచ్చుతుందా? ఆయనకు నచ్చదా? ఎందుకు చెక్ చేసుకోవాలి? ఎందుకు నేను మాట వినాలి? ఎందుకు నేను విధేయత చూపించాలి? అన్నిటికీ కారణం ఒకటే, ఆయన రాజు. ఆయన రాజు, ఆయన చెప్పింది నువ్వు చేయాలి, అప్పుడే ఆయన రాజ్యంలో ఉంటావు. ఆయన చెప్పింది నేను చేయనండి, కానీ నేను ఆయన రాజ్యంలో పరలోకంలో ఉంటానంటే కుదరదు. చూసేస్తాడు, నెట్టేస్తాడు, కాళ్ళు ఎరగొడతాడు, ముఖం మీద తలుపు కొడతాడు, ముఖం మీద తలుపు కొడతాడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయలేడు, ఏం చేయలేడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మాట, సింహాసనం మీద ఆయన ఉంటాడు, సింహాసనం మీద ఆయన ఉంటాడు, దేవదూతల మధ్య ఆయన ఉంటాడు. ఎవరా దేవదూతలు అంటే, ఓ సాయిలు పడి ఆరాధిస్తున్నారు, ఎంత గొప్పగా ఆయన ప్రేమిస్తున్నారు, ఎంత గొప్పగా ఆయన స్తుతిస్తున్నారు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చూస్తే సింహాసనం మీద ఆయన ఉన్నాడు. 2. వెంటనే నేను ఆత్మవశుడినై తిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం నందు ఒకడు ఆశీనుడై ఉన్నాడు. ఆ సింహాసనం వర్ణన అద్భుతం. సాగిలిపడి నిజంగా తల నేల కానించి ఆరాధించాలి, అలా ఉంటుంది వర్ణన. అయితే అక్కడ ఉన్న దూతల పరిస్థితి ఏంటి? 8. ఆ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. మనం ఐజయా 6 చాప్టర్లో అదే చూసాం. 6 రెక్కలున్నాయి. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉండెను. ఎంత మంచి అవగాహన దేవుడి పట్ల ఉందో. అవి పూర్తి అవగాహనతో, దేవుడి గురించిన సంపూర్ణ జ్ఞానంతో ఉన్నారు. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండు ఆ మాట సర్వాధికారి దేవుడు నాకు ప్రభు. ఆ 3 ఆయన రాజు అని చెప్పడానికి సర్వాధికారి దేవుడు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనందు ఆశీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా 10వ వచనం అద్భుతం. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి యుగ యుగాలు జీవించుచున్నవానికి నమస్కారం చేయుచు, ప్రభువా, మా దేవా, నువ్వు సమస్తాన్ని సృష్టించితివి, నీ చిత్తాన్ని బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే అవి సృజింపబడెను, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందనర్హుడని చెప్పుచు తమ కిరీటాలు ఆ సింహాసనం ఎదుట వేసిరి. వీళ్ళకి సింహాసనాలు ఇచ్చాడు ఆయన. ఆ సింహాసనాల మీద ఆయన ముందు కూర్చోలేకపోయారు. ఎప్పుడో కూర్చోరు అని కాదు కానీ ఆరాధన దగ్గర వీళ్ళకి కిరీటాలు ఇచ్చాడు. ఆ కిరీటాలు ఆయన ఆరాధించేటప్పుడు తల మీద పెట్టుకోలేకపోయారు. ఆయన పాదాల దగ్గర ఉంచారు తీసుకొచ్చి. వాళ్ళ తలలో ఆయన పాదాల దగ్గర ఉంచారు. సింహాసనాసీనుడైన ప్రభు కాబట్టి ఎందుకు ఆయన పరలోకంలో ఉంటాడు? ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించబడుతున్నాయి. ఆయన సింహాసనం మందు ఉన్నాడు. ఆయన సరైన అవగాహనతోటి ఆ దూతలు 24 పెద్దలు జీవులు ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రిలరా, దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువుకి ఇవ్వాల్సిన రైట్ పొజిషన్ సింహాసనం. సింహాసనం ఆరాధనకు అర్హుడు, మహిమకు ఘనతకు అర్హుడు అన్న స్పృహతోటి మనం ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఆయన పాదాల దగ్గరికి రావాలి. రెండవ మాట, మనం దేవుడి సింహాసనం మీద ఉన్నాడు అని చూస్తున్నాం. రెండవ మాట, సింహాసనాసీనుడైన దేవుడు మన వైపు చూస్తున్నాడు. ఒకవేళ దేవుడిని మనం కైవసం చేసుకోవాలనుకుంటే, ప్రసన్నం చేసుకోవాలనుకుంటే, దేవుణ్ణి మనం ఆయన్ని మనకేమైనా చేజిక్కించుకోవాలనుకుంటే, అంటే అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నాను, కొన్ని మాటలు ఇలా రాయబడ్డాయి, భలే ఉంటాయి, మనకి ప్రోత్సాహకరంగా ఉంటాయి. చదువుదాం. యిర్మీయా గ్రంథం 29 13-14 వచనాలు చదివితే ఇలా అంటాడు ఆయన, మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనబర్చుకుందును. ఇదే యెహోవా వాక్కు. సింహాసనాసీనుడైన ప్రభు ఆయన పిల్లలైన మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నేను మీకు కనబరుచుకుంటాను, నేను మిమ్మల్ని దర్శిస్తాను, నేను మీకు మేలు చేస్తాను. ఎప్పుడు? ఎప్పుడు? నాకేం కావాలంటే పూర్ణ మనసుతో విచారణ చేయాలి, నన్ను వెతకాలి. నా మీద ఆధారపడితే, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో భూమి మీద ఉన్న సాతాను మోసంలో మనం మోసపోయిన వారమైనప్పటికీ, నేను నాకు దేవుడు కావాలి అని వెతకటం, దేవుణ్ణి వెతకటం. వెతుకుడి మీకు దొరుకునంటే లంకి బిందులు వెతకమంటున్నాడేమో అనిపిస్తుంది మనకి. నన్ను వెతకండి అంటాడు. అబ్బే, అసలు బంగారం, వెండి, డబ్బు అవేది మ్యాటర్ కాదు. గాడ్ ఈజ్ ద మ్యాటర్. ఆయన కీలకం. నన్ను వెతకండి. వెతికితే దొరికేది ఆయన, వెతకాల్సింది ఆయన్ని. ఎలాగా? పూర్ణ మనసుతో వెతకాలట, పూర్ణ మనసుతో వెతకాలట. కనపరుచుకుంటాడట. ఎంత బాగుంటుంది మాట, ఎంత బాగుంటుంది మాట. మనం అర్థం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండము 4:7-7. చదివితే, ఎలాగనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మొరపెడితే దేవుడు సమీపానికి వస్తాడు. సాతాను సింహాసనం మీద, దేవుడి సింహాసనం లేని భూలోకంలో ఉన్న దేవుని సమీపించడానికి మనం నేర్చుకోవాల్సిన విధానం ఏంటంటే మనం బ్రతకాలి, బ్రతకాలి, మనం ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేయాలి, నిజముగా మొరపెట్టాలి. ఆయనకు మొరపెడితే ఆయన తన ప్రజలకు సమీపంగా ఉంటాడు. 145వ కీర్తన 18వ వచనంలో తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు మొరపెడితే ఆయన సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తాను ప్రేమించు వారందరినీ కాపాడును. ఏమర్థం చేసుకోవాలి? ఆయన సింహాసనం అర్థమైతే, ఆయన అభిమతం అర్థమైతే, ఆయన రాచరికం అర్థమైతే, మనం మన హృదయ సింహాసనాన్ని ఆయనకి ఇవ్వగలిగితే, మన పూర్ణ మనసుతో ఆయన వెతకగలిగితే, నాకు నువ్వు కావాలయ్యా అని అడగగలిగితే సింహాసనం, దేవుని సింహాసనం, పరలోక సింహాసనం పరిధిలోకి మనం వస్తున్నాం. ఆయన మన మొరలు ఆలకిస్తున్నాడు, ఆయన మన సామీప్యానికి వస్తున్నాడు, ఆయన మన అందుబాటులోకి వస్తున్నాడు, ఆయన నిజముగా మనకు మేలు చేస్తున్నాడు, మేలు చేస్తున్నాడు. దేవుని బిడ్డలకి అర్థం కావాల్సిన ప్రాముఖ్యమైన సత్యం, ప్రాముఖ్యమైన సత్యం. కాబట్టి ప్రిలారా, అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 26-27 వచనాల్లో మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకను నుండి ప్రతి జాతి మనసును సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడు కనుగొందురేమని తన వెదుక నిమిత్తం నిర్ణయ కాలాలను వారి నివాస స్థలం యొక్క పొలిమేలు ఏర్పరిచాను అంటలేం చేద్దాం. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. అది కారణం మొదరాధ్యాయం మనకేం చెప్తుందంటే ఆయన మన స్వరూపం మందు మన పోలుపు చొప్పున నరులు చేయదము అనుకున్నాడు. దేవుడు మనం 2వ అధ్యాయంలో చదువుతాం 3వ అధ్యాయంలో చదువుతాం 8వ వచనంలో చల్లపూట వాళ్ళతో సహవాసం చేయడానికి వస్తున్నాడు. ఆదామును దగ్గరగా చూస్తున్నాడు, దగ్గరగా నడిపిస్తున్నాడు. ఒంటరిగా ఉన్నాడు, మంచిది కాదని అవ్వం చేశాడు. ఇద్దరిని తీసుకొచ్చాడు, చేతులు కలిపాడు, పెళ్లి చేశాడు. అంత దగ్గరగా ఉన్నాడు. వాళ్ళు దేవునికి ఇవ్వాల్సిన స్థానం, సింహాసనం, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించలేదు. అవమానించారు, బాధ పెట్టారు, ధిక్కరించారు. కాబట్టి దూరం అయిపోయాడు. తిరిగి మరలా ఆయన్ని మనం వెతకటం, తిరిగి మరలా విచారణ చేయటం, కనుగొనటం, అది ఎలా ఉంటుందంటే నిజముగా మొరపెట్టేవారు పూర్ణ హృదయంతో వెతకటం, దేవుణ్ణి అవసరాల కొరకు కాదు, ఆరాధకుని హృదయంతో. ఎందుకంటే ఆయన వల్లే మనం పుట్టాం, ఆయన వల్లే మనం బ్రతుకుతున్నాం. ఈ దినం ఆయనది, మన జీవం ఆయనది, సర్వలోకం ఆయన మహిమతో నిండింది. అన్నిటికీ అధిపతి, అన్నిటికీ కారణభూతుడు ఆయన. ఆ స్పృహ మనం కలిగి నాకు నువ్వు కావా, నువ్వు లేకపోతే నేను ఎట్లా ఉంటాను, నువ్వు లేకపోతే నేను ఎట్లా ఉంటాను, వేకువజామునే ఉదయాన్నే మనం ఆయన సన్నిధితో దినాన్ని ప్రారంభించటం, ఆయన ముఖ దర్శనం చేసుకున్న దినాన్ని ప్రారంభించటం, ఆయన గురించిన రమ్యమైన సంగతులు విని దినాన్ని ప్రారంభించటం, రోజంతా సాతాను రాజ్యంలో సాతాను ఎన్ని రకాల ట్రాప్లు తీసుకొచ్చినా ఏ ట్రాప్లో పడిపోకుండా మనం మనం భద్రం చేసుకోవటం. ఎందుకు రాను ఇట్లా ఉన్నామంటే నా రాజు కోసం, ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన సత్యవంతుడు కదా, ఆయన అన్యాయం చేయడు కదా, ఆయన మోసం చేయడు కదా, ఆ రాజు కోసం నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను నా మనసంతా, మనిషిని ఎక్కడున్నా మనసు అక్కడే ఉంది అని మనం చెప్పగలగటం, నిజముగా మొరపెట్టు వారికి వెతుకు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన సమీపంగా ఉన్నాడు. యాకోబు ఇట్లా రాస్తాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదివితే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదివితే, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. అబ్బా అబ్బా, దేవుడి వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. ఏం చేయాలట? పాపులరా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. దుమనుష్కులరా, మీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి. ఆ రాజుకు తగినట్టుగా హృదయాన్ని మార్చుకుంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయనకి మనకి మధ్య అడ్డుగోడలు మన పాపాలే, పాపాలే. మన పాపాలు మనం ఒప్పుకుంటే, కడుక్కుంటే, ఆయన వద్దకు వస్తే ఆయన మనకి మన దగ్గరికి వస్తాడట. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకి వచ్చును. 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఆయన రాజు, నువ్వు రాజులో ఫీల్ అవ్వద్దు, తగ్గించుకో. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. తగ్గించుకోవటం మనం కోల్పోవడం కాదు, పొందుకోవటమే. 4వ అధ్యాయం అద్భుతమైన మాటలు ఉంటాయి, అద్భుతమైన మాటలు ఉంటాయి. 5వ వచనం, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ. అబ్బా, మన యందు నివసింపజేసిన ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడు అంటే తండ్రితో కుమారుడితో సమానం. ఆయన మనలో నివసించడం ఏంటి? ఆయన మనలోకి రావడం ఏంటి? చాలా కీలకమైన వాక్య సత్యం ఏంటంటే, దేవుడు పరలోక సింహాసనం ముందు ఆశీనుడిగా ఉంటాడు, అది ఆయనకి ఇష్టం. కానీ ఆయన మనసు మాత్రం ఆయన పిల్లలైన మన మీద ఉంది. మనలో ఎవరు తమ జీవితానికి కేంద్ర స్థానంలో దేవుడిని ఉంచాలనుకుంటారు? ఎవరు తమ అభిరుచులు, ఇష్టాలు, అభిమతం, ఆలోచనలు, ప్రణాళికలు, ఉద్దేశాలు అన్ని ఆయన పరిపాలన కిందకు తీసుకురావాలనుకుంటారు? ఎవరు తమ హృదయ సింహాసనం మీద యేసును ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటారు, వాళ్ళలోకి ఆత్మదేవుడు వస్తున్నాడు సింహాసనాసీనుడిగా కూర్చోడానికి, పాలన చేయడానికి, ఆనందించడానికి, ఆరాధన పొందడానికి. కీలకమైన ప్రశ్న ఏంటంటే, మనం ప్రభువుని రాజుగా ప్రతిష్ఠించుకున్నామా? అందుకే యేసు క్రీస్తు అని నమ్మటం, నమ్మి జీవం పొందుతాం. యేసుని ఏమని నమ్మాలి? క్రీస్తు అంటే అర్థమేంటి? అభిషిక్తుడు అంటే అర్థమేంటి? రాజు. యేసు నీ రాజు అని నమ్మాలి. యేసు నా ప్రభు, ప్రభు లార్డ్, ఎస్ మై లార్డ్, నా ప్రభువా. పాతకాలంలో రాజులు వాళ్ళ ముందు బంట్లు ఎలా ఉంటారు? వాళ్ళతో విన్నవిస్తున్నప్పుడు మంత్రి ఎట్లా విన్నవిస్తాడు? బైబిల్ గ్రంథంలో ఒకటి, నెబుకద్నెజర్ రాజు కోసం రాయబడేది. ఎలా అంటాడు రాజు? రాజుతో ఎలా సంబోధిస్తున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఒక ఇన్స్పెక్టర్ గారు మామూలుగా పోలీస్ లాంగ్వేజ్, పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో సర్ అని సంబోధిస్తారు, తెలుగులో తమరు చెప్పండి. తమరు ఎలా అన్నారు? తమరు తమరు తమరు, నువ్వు అనలేరు. నువ్వని ఎట్లా అంటారు? అధికారం కదా, అధికారం కదా. ఆయన మన నాన్న, నానా అని మనం పిలుస్తాం, అబ్బా అని పిలుస్తాం. ఎంత పిలిచినా సరే నీకేం అర్థం అవ్వాలంటే, హీఈస్ మై లార్డ్, నా ప్రభు, నా దేవుడు, నా రాజు. అది అర్థం కావాలి, అది అర్థం కావాలి. కాబట్టి యాకోబు భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, తగ్గించుకోండి, దేవుడి వద్దకు రండి, చేతులు శుభ్రం చేసుకోండి, ద్విమనసులారా హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి, మీ రాజు మీ అందరు ఆనందిస్తాడు, తన ఆత్మను మీలో పంపిస్తాడు. అద్భుతమైన మాటలు. మొదటి మాట, దేవుడు ఎక్కడుంటాడు? సింహాసనం మీద ఉంటాడు, పరలోక సింహాసనం మీద ఉంటాడు. దేవుడు ఎవరి మధ్య ఉంటాడు? పరలోక దేవదూతల మధ్య ఉంటాడు, 24 పెద్దల మధ్య ఉంటాడు, 4 జీవుల మధ్య ఉంటాడు. ఎందుకు అక్కడే ఉంటాడు? ఎందుకంటే వాళ్ళ ఆరాధకులు ఆయన రాజుగా అర్థం చేసుకొని, ఆ రాజుకు ఎంత మహిమ, ఘనత, ప్రభావాలు అర్పిస్తా ఉన్నారో, మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నారు. కాబట్టి అక్కడ ఉంటాడు. మరి భూమి మీద ఉండడా? ఉండడు, ఉండడు. ఎందుకు? ఆయన స్థానం, ఆయనకి రావలసిన మహిమ రావట్లా. ఎవరైతే సువార్త విని, ఎవరైతే ప్రభు వైపు తిరిగి, నిజమే కదా మోసగాడు రాజుగా నమ్ముతున్నాము, నిజమైన రాజు పరలోకపు రాజు, ఈ మోసగాడు నమ్మి మోసపోతున్నామని తిరిగి మొరపెడితే, వెతికితే, ప్రార్థిస్తే, ఆరాధిస్తే ఆయన మన సమీపానికి వస్తాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు అని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రిలరా, మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుణ్ణి వెతికే వారికి దేవుడు దొరుకుతాడు, దేవుణ్ణి వెతికే వారి దగ్గరికి దేవుడు వస్తాడు. బైబిల్లో ఆ సత్యాన్ని చూస్తున్నాం. నాలుగో మాట, దేవుని చిత్తం చెయ్యి వారితో దేవుడు ఉంటాడట. అద్భుతమైన మాటలు బైబిల్లో ఉన్నాయి, చదవాలి. ఎంత బాగుంటాయో. మత్తయి సువార్త 28:18 మత్తయి సువార్త 28:18 చదివితే ఆయన అంటాడు, నేను రాజుని అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఎవరటైనా మహారాజు అయితే యేసు వారి వద్దకు వచ్చి మాట్లాడుతున్నాడు. పరలోకంలో రాజు ఇప్పుడు భూమి మీద రాజు అయ్యాడు. ఎట్లాగా? శిలువ కార్యం ద్వారా, విమోచన కార్యం ద్వారా, తన రక్తం ఇచ్చి పాప పరిహారం కొరకు విమోచన కార్యాన్ని చేసి నమ్మిన వారందరినీ తన రాజ్యంగా చేసుకున్నాడు. ఇప్పుడు భూమి మీద కూడా రాజు అయ్యాడు ఆయన. భూమి మీద తన సంఘానికి శిరస్సు అయ్యాడు ఆయన. భూమి మీద తన ప్రజల మధ్య సింహాసనాసీనుడు అయ్యాడు ఆయన. మనం ఆ పదం అదే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి ఏం చేయాలట? మీరు వెళ్ళండి, సమస్త జనులను నా రాజ్యంలోకి తీసుకురండి, శిష్యులు చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోకి వాళ్ళని తీసుకురండి, బాప్తిస్మాలు ఇవ్వండి, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో అవన్నీ గైకొనమని చెప్పండి. ఈ రాజుకి ఇలా ఉండాలి, ఈ రాజు స్వభావం ఇది, ఈ రాజు గుణలక్షణాలు ఇవి, ఈ రాజు పరిశుద్ధుడు, ఈ రాజు న్యాయవంతుడు, చెప్పండి, బోధించండి, చెప్పండి అంటున్నాడు. అలా చెప్పేవారు, అలా వెళ్ళి అలా చెప్పి అలా దేవుని రాజ్యంలోకి ప్రజలను తీసుకొచ్చే వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు ఆయన. 20 చివరి మాట, ఇగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎక్కడుంటాడు ఆయన? ఆయన చిత్తం చేసేవారు, ఆయన ఆజ్ఞలు పాటించేవారు, ఆయన చేయమన్నది చేయడానికి తాపత్రయపడేవారితో నేనుంటాను, సదాకాలం మీతో కూడా ఉంటాను. ఎంత గొప్ప భరోసా! నువ్వు చేస్తున్న పని రాజు పన, సొంత పన. నువ్వు చేస్తున్న పని నీ రాజుకి ఘనత తీసుకొచ్చే ఉద్దేశంతో చేస్తున్నావా, నువ్వు పేరు సంపాదించుకోవడానికి చేస్తున్నావా? నీ రాజు ఘనత సంపాదించాలన్న ఉద్దేశంతో నువ్వు చేస్తే రాజు ఆనందిస్తాడు, నేను సదాకాలం మీతో కూడా ఉంటాను అంటున్నాడు, మీతో కూడా వస్తాను అంటున్నాడు. మార్కు సువార్త 16:20 చెప్పాడు. అదే గ్రేట్ కమిషన్ 15 చెప్పాడు, వెళ్ళండి, సువార్త ప్రకటించండి, బాప్తిస్మాలు ఇవ్వండి అని చెప్పాడు. ఆ పని చేస్తున్నారు. 19 ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడు. 20 వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి, చెప్పింది చేశారు, చేస్తున్నారు. ప్రభు వారికి సహకారుడై ఉండి వెని వెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. నేను మీతో ఉంటాను అన్నాడు. వాళ్ళతో ఉన్నాడు. తమ భారతదేశానికి ఎట్లా రాగలిగాడు? ఇది పాసిబుల్? ఇంపాసిబుల్. ఎలా రాగలిగాడు? ప్రభువు సహకారిగా ఉన్నాడు, ఆత్మదేవుడు సహకారిగా ఉన్నాడు, ఆత్మదేవుడు సహకారిగా ఉన్నాడు. దేవుని చిత్తాన్ని చేసేవారితో ఆయన ఉంటాడు అని వాక్యం మాట్లాడుతుంది. దేవుని చిత్తాన్ని చేసేవారితో ఆయన ఉంటాడు అని వాక్యం మాట్లాడుతుంది. జాషువాతో మాట్లాడుతున్నాడు ఆయన, యెహోషువతో మాట్లాడుతున్నాడు ఆయన, పౌలుతో మాట్లాడుతున్నాడు ఆయన, మోషేతో మాట్లాడుతున్నాడు ఆయన. అద్భుతంగా ఉంటుంది. పౌలుతో ఏం మాట్లాడుతున్నాడు? అపొస్తలుల కార్యాల గ్రంథం 18:9 ముగిస్తాను, టైం అయిపోయింది. అపొస్తలుల కార్యాల గ్రంథం 18:9 రాత్రి వేళ దర్శనం అందు ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడో రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, పౌలా నువ్వు చెయ్యి, నేను నీకు తోడుగా ఉంటాను. నా ప్రజలు కావాలి, నాకు ప్రజలు కావాలి, నా ప్రజలు నా దగ్గరికి రావాలి. ఆ పనులను ఉంటే నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. జాషువాతో మాట్లాడుతున్నాడు. యెహోషువా గ్రంథం 9:9 యెహోషువా గ్రంథం 9:9 ఈ మాటలు మీరు వాగ్దానాలుగా పట్టుకోండి. మీరు సువార్త చెప్పడానికి, పరిచర్య చేయడానికి ఎంత పురుగొల్పుగా ఉంటుందో నా రాజు ఆనందిస్తాడు, నా రాజు సంతోషిస్తాడు, నా రాజు ఇందుకోసమే కదా నన్ను పుట్టించాడు, నా రాజు నాతో పాటు వస్తానంటున్నాడు, ఆయన ప్రభావం నాతో ఉంటుంది. మహా అయితే చంపేస్తే నా రాజు దగ్గరికి వెళ్ళిపోతాను, బతికితే నా రాజు కోసం ఏమైనా చేస్తాను, బతికితే క్రీస్తు, చావైతే లాభం. కలవరపడాల్సిన పనులు. మేబీ సాతాన్ రాజ్యంలో వాడి రాజ్యం కూలిపోతుంది అని ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి వాడేవైనా పన్నాగాలు తంతే పంతాడు, కానీ నా ప్రభు నా ఆయన చేతిలో ఉన్నాను, ఆయన కోసం ఉన్నాను, ఆయన సంతోష పెట్టే పనిలో ఉంటాను, ఆయన ఆనంద పెట్టే పనిలో ఉంటానని మన తీర్మానంతో ముందుకు కొనసాగడమే, ముందుకు కొనసాగడమే. యెహోషువా గ్రంథం 9:9 మాట్లాడుతున్నాడు. 9:9 నేను నీకు ఆజ్ఞాపించి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకో, జడియకు, నువ్వు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆయన తోడుగా ఉంటాడు. ఆయన చిత్తం చేయడానికి వెళ్తున్నా, వెళ్ళు, ఆయన చిత్తం చేయి, ఆయన చిత్తం చేయి, ఆ రాజు ఉద్దేశాన్ని నెరవేర్చు. ఆయన దేవుడు అనే అనే యెహోషువను బలపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు పరలోక సింహాసనం మీద ఉంటాడు. రెండవ మాట, దేవుడు పరలోక దేవదూతల మధ్య ఉంటాడు. మూడు, భూమి మీద ఎవరు ఆయన కోసం వెతుకుతా ఉంటారో వాళ్ళకు దొరుకుతాడు. నాలుగు, భూమి మీద ఆయన చిత్తం, ఆయన ఉద్దేశాలు నెరవేర్చే ఆయన బిడ్డలకి ఆయన తోడుగా ఉంటాను అని మాట్లాడుతున్నాడు. ఐదో మాట, చివరి మాట, గంభీరమైన మాట, దేవుడు ప్రతి విశ్వాసులో ఉంటాడు, ప్రతి విశ్వాసులో ఉంటాడు. యాకోబులో మనం మార్చ దివం 4 మన యందు నివసింప చెయ్యు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడట. కొన్ని మాటలు చదవాలి. గలతీయులకు రాసిన పత్రిక కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19, 3 కూడా మాటలు ఉన్నాయి. 3 చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:18-19 ఆయన మాట్లాడుతున్నాడు. 16:17 ఆయన మాట్లాడుతున్నాడు. మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఎరగరా. దేవుడు మీలో నివసిస్తున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు, ఆయన మీలో ఉంటాడు. మీ హృదయ సింహాసనాన్ని ఆయనకిస్తే మీ అందు ఆనందిస్తూ మీలో ఉంటాడు. మొదటి కొరింథీ పత్రిక 6:19 మీ దేహం దేవుడి వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా. మనలో ఉంటాడు ఆయన, మనలో ఉంటాడు ఆయన. మన తలంపులు, ఊహలు, ఆలోచనలు ఆయనకు అప్పగించుకుంటే మనలో ఉంటాడు ఆయన, మనలో ఉంటాడు ఆయన. కొలసిలకు రాసిన పత్రిక, కొలసిలకు రాసిన పత్రిక 1:27, కొలసిలకు రాసిన పత్రిక 27 చదివితే, అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అది, అనగా మీ యందున్న క్రీస్తు, క్రీస్తు మీ యందున్నాడు, మీ యందున్న క్రీస్తు అని రాయబడింది, మీ యందున్న క్రీస్తు అని రాయబడింది. గలతీలకు రాసిన పత్రిక 2:20, గలతీలకు రాసిన పత్రిక 2:20 అని చదివితే, 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మనలో ఆత్మదేవుడు ఉంటున్నాడు, మనలో యేసుక్రీస్తు ప్రభు ఉంటున్నాడు. ఇంకొక గంభీరమైన మాట రాయబడింది, యోహాను సువార్త 14:23, యోహాను సువార్త 14:23 అని చదివితే, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొరను, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఆయన మాట వింటే, ఆయనకి విధేయత చూపిస్తే, ఆయన రాజుగా హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, ఆయన సంతోషంగా మన యందు వశించువాడిగా ఉన్నాడు, మన యందు వశించువాడిగా ఉన్నాడు. ఆ రాజుకి సంపూర్ణంగా లోబడదాం, ఆ రాజుకు హృదయ సింహాసనాన్ని అప్పగిద్దాం, రాజును కొలుద్దాం, రాజును కొనియాడదాం, ఆయన చిత్తం చేద్దాం, ఆయన పరిచర్య చేద్దాం, ఆయన రాజ్యాన్ని భూమి మీద కడదాం, ఆ రాజ్యంలో శాశ్వత రాజ్యంలో ఉండడానికి సిద్ధపడతాం. అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.